దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 146వ కీర్తన. 146వ కీర్తన నేను చదువుతా ఉన్నాను. యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనుకుడి. వారి ప్రాణం విడలిపోవును, వారు మంటి పాలగుదు, వారి సంకల్పములు నాడే నశించు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును? ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చు, ఆకలి గునిన వారికి ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గ్రుడ్డివారి కనులు తెరవజేయవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యము చేయను. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ మనం చదివిన కీర్తనలో మన దేవుడు ఆయన మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో, ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన్ని తమకు సహాయకుడుగా లేకపోతే తమకు ఆధారంగా చేసుకుంటారో, వారికి ఆయన వారి పక్షాన ఎటువంటి కార్యములైనా చేయగలడు అని ఇక్కడ మనం ఈ కీర్తనలో చూస్తా ఉన్నాం. నిజంగా బైబిల్ దేవుడు లేకపోతే మనం సేవించే దేవుడు ఆయన, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ద వీక్. ఆయన బలహీనులకు లేకపోతే మరి ఆపదలో లేక మరి ఇరుకులు ఇబ్బందులో ఉన్న వారికి ఆయన వారి పక్షాన ఉండే దేవుడు. ఇక్కడ అందుకనే మనం చూస్తే అనేక విషయాలు రాయబడ్డాయి. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, బంధింపబడిన వారిని విడుదల చేయను, గ్రుడ్డివారి కన్నులు తెరవు చేయవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించేవాడు, పరదేశులను కాపాడువాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తా ఉన్నాయంటే, పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్, హు ఆర్ డైయింగ్ అండ్ డెస్టిట్యూట్. కాబట్టి మరి అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో, దుఃఖములో, మరి అవసరతలో ఉన్నటువంటి వారికి వారి విషయమై ధ్యానం కలిగిన, వారి విషయమై ఎక్కువగా ప్రేమ కలిగి వారిని పట్టించుకునేటువంటి దేవునిగా మన దేవుడు కనపడతా ఉన్నాడు. మరి ఈరోజు జూన్ 20 అంటే వరల్డ్ రెఫ్యూజీ డే అని నేను చూస్తా వచ్చానమాట. అంటే ప్రపంచంలో ఈ దినాన్ని మనం చూస్తే ఎంతో మంది రెఫ్యూజీస్, రెఫ్యూజీ అంటే మరి పరదేశులుగా లేకపోతే శరణార్థులుగా అనేక మంది ప్రపంచంలో నేడు జీవిస్తా ఉన్నారు. మరి అనేక దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని బట్టి లేకపోతే పెర్సిక్యూషన్, ఒకవైపు మరి పెరుగుతున్నటువంటి ఈ యొక్క మరి శ్రమలు లేకపోతే క్రైస్తవ్యం మీద కానీ లేకపోతే ఇంకేదైనా జాతులు కులాలు వాటిని బట్టి మరి ప్రాంతాలను బట్టి జరుగుతున్నటువంటి సంఘర్షణలు, పోరాటాలు, మరి వీటిని బట్టి అనేక మంది వారి గృహాలను విడిచి, వారి గ్రామాలను విడిచి, వారి ప్రాంతాలు, వారి దేశాలను కూడా కొంతమంది విడిచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి వేరు వేరు చోట్ల ఆశ్రయం పొందుతా ఉన్నారు. మనందరికి తెలుసు మణిపూర్ లో మరి గత కొద్ది కాలంగా అక్కడ ఎంతో భయంకరమైన మరి పరిస్థితులు జరుగుతూ వచ్చాయి. మరి అలాంటప్పుడు ఎంతో మంది మరి వారు ఉన్న ప్రాంతాలను విడిచి పారిపోవలసి వచ్చింది. అలాగే ఇంకా అనేకమైన చోట్ల ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం, మరి రోజు రెగ్యులర్ గా ఈ యొక్క న్యూస్ లో మనం వార్తలు వింటా ఉన్నాం, చదువుతా ఉన్నాం. మన యొక్క దేశంలోని ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇంకా అనేకమైన ప్రాంతాల్లో మరి దేవుని బిడ్డల్ని వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి గృహాల నుంచి, గ్రామాల నుంచి వారిని తరిమి వేయటం, వారున్న గృహాలను ధ్వంసం చేసేసి వాళ్ళని వాళ్ళ పొలాలు లేకపోతే వాళ్ళ యొక్క స్థలాల్లో ఉండకుండా వాళ్ళని తరిమి కొట్టేయటం, ఇలాంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కాబట్టి అనేక మంది వెళ్ళి అడవుల్లో ఇంకెక్కడెక్కడో వేరు వేరు చోట్ల వాళ్ళు ఆశ్రయం పొందుతూ ఉన్నారు. కాబట్టి అనేక మంది శరణార్థులుగా లేకపోతే ఇంకా వేరే చోట తలదాచుకుంటూ మరి వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో చాలా ఎక్కువైపోయినాయి దినాలు. మరి అనేక దేశాల్లో కరువులు మరి అకాలం అంటే వర్షాలు లేని ఇలాంటి పరిస్థితుల వలన కూడా మరి కొన్ని చోట్ల అయితే అంతర్గత కలహాలు మనం చూస్తూ వచ్చాం కదా. మరి సుడాన్ తర్వాత ఇంకా అటు ఆ దేశాల్లో నైజీరియా ఈ ప్రాంతాల్లో మరి ఆ యొక్క ప్రభుత్వాలు సరిగ్గా ప్రజలను పట్టించుకోకపోవటం లేకపోతే అక్కడున్న మరి కలహాల వలన మరి ఉగ్రవాద పరిస్థితుల వలన అనేక మంది వాళ్ళ దేశాల్లో ఉండే పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి తలదాచుకునే పరిస్థితులు. కాబట్టి ఇలాంటి మరి రెఫ్యూజీస్ ప్రపంచంలో అనేక దేశాలు నిండి ఉన్నారు. మన దేశంలో కూడా బంగ్లాదేశ్ నుంచి అనేక మంది అలాగే వచ్చేస్తా ఉన్నారని ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ తో జీవిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం చూస్తే ఈ శరణార్థులు అటువంటి వారిని మన దేవుడు పట్టించుకునేవాడని మనం బైబిల్లో చూస్తామన్నమాట. కాబట్టి ప్రపంచంలో ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం, అంతేకాదు బైబిల్ కూడా మనం గమనిస్తే ఎంతో మంది ఇలాగా మరి శరణార్థులు లేకపోతే వారి ప్రాంతాలను విడిచి మరొక చోటకు వెళ్ళి మరి బ్రతుకుతా ఉన్నవారు వారి యొక్క అనుభవాలను కూడా మనం బైబిల్లో చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక సందర్భంలో ఆయన పరదేశిగా ఉన్నారు అని మనకి దేవుని వాక్యంలో కనపడతా ఉంది కదా. మత్తయి సువార్త మనం చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన్ను వెదకబోచున్నాడు, గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. కాబట్టి యేసు ప్రభు కూడా మరి ఆయన శిశువుగా ఈ భూమి మీద జన్మించినప్పుడు మరి ఆయన పుట్టిన వెంటనే మరి ఆయన పుట్టిన కొద్ది దినాలకు కదా, బహుశా 2 సంవత్సరాలకు వచ్చి ఉంటారేమో ఈ జ్ఞానులని చెప్తారు. ఏదేమైనా ఆ చిన్న వయసులో మరి యేసు ప్రభుని జ్ఞానులకు సందర్శించారు. ఆ తర్వాత యేసు ప్రభు ని చంపటానికి హేరోదు చూస్తున్నాడని దేవుడు మరి తన దూత ద్వారా యోసేపు తెలియజేసినప్పుడు యోసేపు మరియను అలాగే ఆ శిశువును యేసుక్రీస్తును తీసుకుని మరి ఐగుప్తుకు వెళ్లి అక్కడ కొంతకాలం మరి హేరోదు మరణం వరకు అక్కడ దాక్కున్నట్లుగా లేకపోతే అక్కడ మరి శరణార్థులుగా లేకపోతే అక్కడ పరదేశులుగా బ్రతికినట్లుగా మనం చూస్తాం. కాబట్టి జీసస్ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ యాజ్ అ రిఫ్యూజీ. కాబట్టి ఒక శరణార్థులుగా లేకపోతే ఒక పరదేశులుగా బ్రతికేటువంటి అనుభవం యేసు ప్రభు కూడా ఉంది. అందుకనే బైబిల్లో మరి దేవుడు ఈ విషయమై చాలా గట్టిగానే ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాం. అందుకని ఇక్కడ పరదేశులను కాపాడువాడు అని మనం చూస్తాం. అలాగే చూడండి, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు పరదేశులను గురించి. లేకపోతే ఇంకొక వాక్యం చదువు, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతా ఉన్నాను. లేకపోతే 17 నుంచి ఇంకా అర్థవంతంగా, ఏలే అనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచం పుచ్చుకొన్నవాడు, ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశియందు దయయుంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. కాబట్టి మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కనుక పరదేశిని జాలి తలచుడి. కాబట్టి అందుకని దేవుడు చెప్పారు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, పరమదేవుడు, పరమ ప్రభువు, అటువంటి మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన ఎవరిని మరి వాళ్ళ ముఖాలను బట్టి లేకపోతే వాళ్ళని సన్మానించడంట, ఆయన హృదయాలను బట్టి అంతరంగాలను బట్టి వ్యవహరిస్తాడంట, అటువంటి గొప్ప దేవుడు. అయితే ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి వాళ్ళని పట్టించుకుంటాడు. చూసారు, కాబట్టి ఎవరైతే బలహీనులు ఉన్నారో, చూసారంటే తల్లిదండ్రులు లేని వారు, అనాథలు కావచ్చు, లేకపోతే విధవరాళ్ళు, భర్తలు లేని వారు, ఇలాగ అంటే వాళ్ళు బలహీనులుగా సమాజం ఎంచబడతారు, వారిని సమాజం తృణీకరిస్తుంది, వారిని సమాజం కించపరుస్తుంది, లేకపోతే వాళ్ళని బలి పశువులుగా చేస్తారు. ఏదైనా సమస్య వస్తే ముందు అటువంటి వారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పక్షాన్ని ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళకి పెద్ద ధనం, బలం, బలగం ఏమి ఉండవు. అయితే అటువంటి వారిని పట్టించుకునేవాడు మన ప్రభు. కాబట్టి బలహీనుల పక్షంగా పోరాడేవాడు, బలహీనుల యొక్క హక్కులు మరి వారి చెప్తా ఉంది కదా దేవుని వాక్యం. పరదేశిని ఆయన దయించి అన్న వస్త్రములు అనుగ్రహిస్తారంట చూసారు. కాబట్టి హీ కేర్స్ ఫర్ దట్. కాబట్టి వీళ్ళు మనం కూడా ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండాలన్నమాట. అందుకని దేవుడు ఇస్రాయల్కి కూడా వాగ్దానం చేశారు, ఈ విషయం ఆజ్ఞాపించారు. ఇస్రాయల్కి ఏమని ఆజ్ఞాపించారు చూడండి, లేవీకాండం 19వ అధ్యాయం 33-34 వచనాలు. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను, నిన్ను వలె వానిని ప్రేమింపవలను. ఐగుప్తు దేశంలో మీరు పరదేశులయుంటిరి, నేను మీ దేవుడైన యెహోవాను. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో పరదేశులుగా బ్రతికారు, ఎందుకంటే వాళ్ళకి పరువు వచ్చింది కదా. యాకోబు కాలంలో మరి యొక్క ప్రపంచమంతటా ఆల్మోస్ట్ పరువు వచ్చింది. ఐగుప్తుల ఆహారం దొరుకుతా ఉన్న సమయంలో యోసేపు అక్కడ ప్రధానిగా ఉన్నాడు. కాబట్టి యోసేపు మరి తన అన్నలకు చెప్పాడు, మీరు వెళ్ళి తండ్రిని తీసుకొని మీ భార్యలు పిల్లలందరినీ పట్టుకొని నా దగ్గరకు రండి, ఈ దేశంలో నేను మీకు మంచి మంచి చోట్ల మిమ్మల్ని పెడతాను, మీ యొక్క బాగోగులన్నీ నేను చూసుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తే, మరి యోసేపును బట్టి మరి ఆ యొక్క యాకోబు కానీ లేకపోతే అతని యొక్క సంతాన్ వీళ్ళందరూ దాదాపు ఆల్మోస్ట్ 75 మెంబర్స్ వాళ్ళందరూ వెళ్ళినట్లుగా చూస్తాం. కాబట్టి అలాగే వాళ్ళు పరదేశులుగా లేకపోతే ఐగుప్తు దేశంలో వాళ్ళు తలదాచుకున్నట్లుగా చూస్తాం చూసారా. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇస్రాయల్కి ఉంది. తర్వాత అక్కడే వాళ్ళు పెద్ద రాజ్యంగా లేకపోతే పెద్ద మరి జనముగా వాళ్ళు వృద్ధి చెందినట్లుగా చూస్తాం. ఆ తర్వాత కాలంలో ఆ తరతరాలకి మరి వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడ 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ వాళ్ళు వృద్ధి చెందినట్లుగా విస్తరించినట్లుగా మనం చూస్తాం. ఆ దేశపు రాజు అయితే వీళ్ళు పరదేశులు, వీళ్ళు పరజాతి వాళ్ళు, మన దేశం కాదు, మన జాతి కాదు, మన భాష కాదు, లేక మన ప్రజలు కాదు వీళ్ళు అని చెప్పి వాళ్ళు అణిచేయాలని చూశాడు ఆ ఫరో. మరి యోసేపు నెరుగని ఫరో అని చెప్తా అని చదువుతాం అక్కడ. కాబట్టి యోసేపు నెరుగని ఆ ఫరో ఎంతో కఠినుడిగా, ఎంతో భయంకరంగా, క్రూరంగా వాళ్ళని అణిచేయాలని చూశాడు కదా. మరి భయంకర చట్టాలు పెట్టి ఏమని, ఆ మగపిల్లాడు పుడితే నైల్ నదిలో పారవేయాలని చెప్పి, ఆ ఆడపిల్లలు అయితే బ్రతకనివ్వండి, వాళ్ళు బలహీనలు ఏం చేయలేరని చెప్పి అలాగ చాలా కఠినంగా మూర్ఖంగా వాళ్ళని సంహరించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడే మరి ఇస్రాయల్ పక్షంగా ఆయన పోరాడి చివరికి మోషేని పంపి తన సేవకుడు తన మరి దాసుడు మోషేని పంపించి దేవుడు వాళ్ళని అద్భుతంగా విడిపించినట్లు చూస్తాం. కాబట్టి పరదేశులను ఆయన పట్టించుకునేవాడు. కాబట్టి ఆ మన ప్రభు వారి మొరని విన్నాడంట, చూసారా, ఆయన వాళ్ళ కన్నీళ్లను చూశాడు, వాళ్ళ యొక్క మూలుగులు విన్నాడు, ఆయనే వాళ్ళ పక్షాన న్యాయం చేయడానికి దిగి వచ్చాడు. దిగి వచ్చి మోషేతో మాట్లాడి మోషేను పంపించి దేవుడు అద్భుతంగా ఆ పరదేశులైనటువంటి, లేకపోతే ఆ పరాయి దేశంలో ఎంతో ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, మరి ఆ యొక్క ఇనుపు కొలుము లాంటి మరి ఆ యొక్క చెర మరి బానిసత్వంలో బ్రతుకుతున్న ప్రజలను దేవుడు విడిపించినట్లు చూస్తాం. కాబట్టి ఐగుప్తీయులు వాళ్ళు అన్యులు, వాళ్ళు దేవుడు లేని ప్రజలు, కాబట్టి వాళ్ళు పరదేశులను మిస్ట్రీట్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి ఫ్రీ సర్వీస్ చేయడానికి వీళ్ళు ఉన్నారులే, వీళ్ళు పరదేశులు మన దేశంలో బ్రతకనిస్తున్నామంటే వీళ్ళ ద్వారా మనం వెట్టి చాకరీ చేయించుకోవచ్చు అని చెప్పి అలాగ వాళ్ళు భావించారు. కానీ దేవుడు వాళ్ళని చివరికి విడిపించి ఒక మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి వాళ్ళని నడిపించినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ అనుభవం వాళ్ళకు ఉంది. కాబట్టి దేవుడు వాళ్ళకు చెప్పాడు ఏమనంటే, మీ మధ్య కూడా ఎవరైనా పరదేశులు ఉంటే, మీ దగ్గరకు వచ్చి ఎవరైనా తలదాచుకుంటే, ఏదో కారణాన్ని బట్టి మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని మీలాగానే ట్రీట్ చేయాలి, మీలాగానే వాళ్ళని ఎంచాలి. మీలో పుట్టిన వాళ్ళ వలె వాళ్ళని కూడా, మీకు ఎలాంటి రైట్స్ ఉంటాయో అలాంటి రైట్స్ వాళ్ళకు కూడా ఉండేలాగా చూడాలి, మీలాగే వాళ్ళని ప్రేమించాలి. కాబట్టి మీరు పరదేశులే ఉన్నారు ఒకప్పుడు, అది జ్ఞాపకం చేసుకుని వాళ్ళ విషయంలో మీరు మరి శ్రద్ధ చూపించాలి, వాళ్ళని మీరు బాధించకూడదు, వాళ్ళని మీరు ప్రేమించాలని చెప్పి దేవుడు వాళ్ళకి కఠినమైన ఆజ్ఞ ఇచ్చినట్లు చూస్తాం. కాబట్టి పిల్లరా, మరి దేవుని యొక్క హృదయం అన్నమాట ఇది. కాబట్టి మనం కూడా మన దగ్గర, మరి ఈ దినాల్లో మనం చూస్తా ఉన్నాం ఆయా పట్టణాల్లో, ఆయా నగరాల్లో అనేకమంది పరదేశులు ఉంటా ఉన్నారు. అంటే మన దేశంలో ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, మరి పనుల కోసం అనేక మంది నార్త్ నుండి సౌత్కు వెళ్తా ఉన్నారు, అలాగే సౌత్ నుండి కూడా చాలా మంది ఉద్యోగాలను కొరకు, లేకపోతే ఇంకా ఆయా కారణాలను బట్టి మరి ఇప్పుడు మిషనరీస్గా మేము కూడా పరదేశులుగా ఈ ప్రాంతాల్లో మరి ఉంటా ఉన్నాం. కాబట్టి ఈ ఈ పరిస్థితుల్లో మనం వేరే ప్రాంతాల నుంచి మన దగ్గరకు వచ్చే వారిని మనం ఎలా పట్టించుకోవాలో మరి దేవుని వాక్యం నుంచి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారి విషయమే మనం శ్రద్ధ వహించాలి. దేవుడు వాళ్ళని ఎలా ప్రేమిస్తా ఉన్నాడో, వాళ్ళకి ఎలాగా ఆహారము లేకపోతే వారికి కావలసిన ఏర్పాట్లు దేవుడు చేస్తా ఉన్నాడు, మరి దేవుని ప్రతినిధులుగా మనం కూడా ఆ విషయంలో పనిచేయాలని దేవుని వాక్యం మనల్ని గట్టిగా హెచ్చరిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం కదా, మరి యేసు ప్రభు ఆయన తీర్పు తీర్చే విషయంలో కూడా రేపు ఈ విషయాన్ని బట్టి కూడా ఆయన తీర్పు తీరుస్తాడని మనం దేవుని వాక్యాలు గమనిస్తాం. చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇక్కడ మరి చివరి దినాన, అంత్య దినాన జరిగే తీర్పులో ఈ విషయాన్ని కూడా దేవుడు మరి లెక్కిస్తున్నట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, 33వ వచనం ఉంది. తన కుడి వైపున గొర్రెలను, ఎడవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. నేను ఆకలి గొట్టిని మీరు నాకు భోజనం పెట్టుతురి, తప్పి గొట్టిని నాకు దాహం ఇచ్చితురి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చి కొట్టిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితురి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితురి, చెరసాలలో ఉంటిని నా యద్దుకు వచ్చితురని చెప్పును. కాబట్టి ఇక్కడ గొర్రెలకు లేక నీతిమంతులకు దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, మీ కొరకై శుద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కాబట్టి అంటే మనుషుల కొరకు దేవుడు పరలోకాన్ని సిద్ధం చేశారు అన్నమాట. మరి నరకాన్ని ఎవరి కొరకు సిద్ధం చేశారు చూసారా, ఆ మాట కూడా మనం చదువుతాం 41:1. అప్పుడు ఆయన ఎడమ వైపు నూడు వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవడం. కాబట్టి హెల్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ యు అండ్ మీ, అది నీ కొరకు నా కొరకు లేక మనుషుల కొరకు దేవుడు సిద్ధం చేయలేదు, కానీ అపవాదికిని వాని దూతలకు. కాబట్టి ఫర్ ద డెవిల్ అండ్ హిస్ ఫాలోవర్స్, కాబట్టి అంటే దుష్టుడైన అపవాది అలాగే వాని యొక్క అనుసరణం ఎవరైతే ఆ పడిపోయిన దూతలు ఉన్నారో వాళ్ళ కొరకు సిద్ధపరచబడింది అనమాట అగ్నికుండం, అనేక నరకం నిత్యాగ్ని అది. అయితే మనుషులు అమాయకంగా మరి తెలియకుండా మరి అపవాదిని అనుసరించి వాడికి వాడి యొక్క స్థానంలోనికి వీళ్ళు కూడా వెళ్తా ఉన్నారు, వాడి కొరకు సిద్ధపరచబడిన స్థలానికి వీళ్ళు కూడా వెళ్తా ఉన్నారు. ఇదే దుఃఖకరమైన విషయం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మన సందర్భం ఏమిటంటే యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి మరి నీతిమంతులను చూసేయని చెప్తున్నారు, నేను ఆకలి గొంటిని నాకు మీరు భోజనం పెట్టారు, దప్పి నేను దాహం కొన్నాను నాకు దాహం ఇచ్చారు, నేను పరదేశం ఏమిటి నన్ను మీరు చేర్చుకున్నారు. అంటే పరదేశం అంటే ఇల్లు లేకుండా నివాసం లేకుండా స్ట్రేంజర్ కాబట్టి అలాగున్నప్పుడు మీరు నా విషయమే శ్రద్ధ చూపించారు, నేను ఉండడానికి లేకపోతే నాకు కావలసిన వారి పాటలు లేకపోతే అవసరతలు మీరు తీర్చారు అని చెప్పి మీ కొరకే ఎందుకని శ్రేష్టమైన రాజ్యం ఇప్పుడు సిద్ధం చేయబడింది, దీన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని ఇవాళ ఆహ్వానిస్తాను చూసారా. కాబట్టి అలా చేయటం అది దేవుని చిత్తం అనమాట. కాబట్టి పిల్లరా మనం కూడా మన చుట్టుపక్కల ఎవరైతే పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్, వాళ్ళు పరదేశులైనా లేకపోతే మన స్వదేశీయులైనా కానీ ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు, బలహీనలను పట్టించుకునే మనసు మనకు కూడా ఉండాలన్నమాట చూసారు. ఇది దేవుని మనసు, దేవుని హృదయం. కాబట్టి అన్ని ఉన్న వాళ్ళని అందరు పట్టించుకుంటారు, కానీ ఏమీ లేని వారిని పట్టించుకునేది దేవుడు అలాగే దేవుని బిడ్డలన్నమాట. కాబట్టి దిస్ ఇస్ గాడ్స్ హార్ట్. ఈ హృదయం మనం కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి మన చుట్టుపక్కల మనం ఎవరైతే మరి ఇలాగా పరదేశులుగా అనాథలుగా విధవులుగా లేకపోతే బలహీనమైన స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టించుకున్నప్పుడు తప్పకుండా మరి వాళ్ళకి చేసింది మనకి వాళ్ళు తిరిగి చేయలేకపోవచ్చు, కానీ దేవుడు మనకు తిరిగి చేస్తారు చూసారు. అందుకని వీళ్ళు అంటా ఉన్నారు, ప్రభా మేము అసలు నువ్వు ఆకలి కొన్నావని మేము ఎప్పుడు చూసాం, ప్రభా మేము నీకు ఎప్పుడు దాహం తీర్చాం, లేకపోతే ఎప్పుడు నీకు ఉండటానికి తినటానికి మేము సహాయం చేసామనంటే అప్పుడు ప్రభు చెప్తాను, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ చిన్న వారిలో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారు చూసారు. కాబట్టి బలహీనలైన వారికి మనం చేసేది అది ప్రభువుకు చేసినట్లు అనమాట. కాబట్టి అందుకని మన చుట్టుప్రక్కల ఇలాంటి అవకాశాలు ఎప్పుడైతే మనకు దొరుకుతాయో వాటిని మనం మంచిగా ఉపయోగించుకోవాలి కదా. కాబట్టి ఎవరో ప్రభుత్వం పట్టించుకోవాలి, లేకపోతే ఇంకెవరెవరో ఆయా సంస్థల వాళ్ళు పట్టించుకోవాలి అనుకోకుండా, ఏదో ఇది ఎవరిదో బాధ్యత నాది కాదు అనుకోకుండా, వీ నీడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెఫ్యూజీస్. కాబట్టి ఎవరైతే ఇలాగా బలహీనులు శరణార్థులు అది నాలో మణిపూర్ లో జరిగిన పరిస్థితులకు ఎంతో మంది దేవుని బిడ్డలు చాలా ఉదారంగా మరి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి లేకపోతే వాళ్ళ విషయం ప్రార్థన చేసి ఎంతో పనిచేశారు నిజమే, దాన్ని బట్టి దేవునికే మహిమ. కాబట్టి ఈ విషయం మనం పట్టించుకోవాలి, ఒక్కోసారి ప్రభుత్వాలు పట్టించుకోలేకపోవచ్చు, వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలకే వాళ్ళు సహాయం చేయడానికి పాపం తలమునకలయ్యే పరిస్థితులు. కాబట్టి మరి ఇటువంటి బాధ్యతను మనం దేవుని బిడ్డలంగా మనం తీసుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. కాబట్టి అలాగే మనం ఇతరులను పట్టించుకున్నప్పుడు నిజంగా మనం దేవుని ప్రేమను వాళ్ళకు తెలియచేయగలుగుతాం కదా. కాబట్టి వారి యొక్క ఆత్మీయ భౌతిక అవసరతలను మనం తీర్చవచ్చు అనమాట. కాబట్టి అలాగే దేవుని ప్రేమను చూపిస్తూ అలాగ వాళ్ళకి క్రీస్తు ప్రేమను మనం పరిచయం చేయొచ్చు అనమాట. ఇది దేవుని ప్రేమ, ఇది క్రీస్తు ప్రేమ అని అప్పుడు సువార్త కూడా వాళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట. కాబట్టి పిల్లరా, ఆ ప్రేమ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు కదా, ఆ అవసరతలో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, ఆ అనాథలు, విధవులు, లేకపోతే ఇలాగ పరదేశులు, ఇటువంటి వారు వారికి మనం ప్రేమ చూపించినప్పుడు తప్పకుండా వారి జీవితాల్లో ప్రశ్న వస్తూ ఉంటుంది కదా. ఇంత ఇంత ప్రేమ చూపించడానికి కదా ఎందుకు వీళ్ళు ఇలాగా మనకు వారికి శ్రద్ధ తీసుకుంటున్నారు, పని చేస్తా ఉంటున్నారు అని వాళ్ళు ఆలోచిస్తారు. తప్పకుండా వారికి క్రీస్తు ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది, దేవుడు వారి హృదయాల్లో పనిచేస్తాడు. కాబట్టి అలాగా వారు చివరికి వారు నశించిపోకుండా రక్షించబడటానికి కూడా, పరలోక రాజ్యానికి వారు సిద్ధపరచబడటానికి కూడా మార్గం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి అలాగే మనం హెబ్రిల్ గ్రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో కూడా అక్కడ చెప్పబడింది కదా, విశ్వాసులుగా మనం చేయవలసినటువంటి పని ఇది అని. హెబ్రిల్ గ్రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతా ఉన్నాను. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయి దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరు నువ్వు వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటు మీరు శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి ఇక్కడ చెప్పబడింది క్రిస్టియన్ హాస్పిటాలిటీ. కాబట్టి దేవుని పిల్లలు ఇటువంటి మరి ఆతిథ్యం ఇచ్చేటువంటి మరి ఆ గుణం లేకపోతే ఆ యొక్క స్వభావం కలిగి ఉండాలి కదా. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి దావి మరి మనకు తెలుసు అబ్రహాము మరి తన ఇంటికి దూతలు వచ్చారు చూసారా, వారు దేవదూతులు లేకపోతే వారు ప్రత్యేకమైన వారు అని కాదు, కానీ వాళ్ళు మార్గాన వెళ్తా ఉంటే ఆ ఎండకి అయ్యో మరి ఇంత కష్టంలో లేకపోతే ఇంత భయంకరమైన ఎండలో మీరు వెళ్తా ఉన్నారు, రండి కాసేపు కొంత ఆహారం తీసుకొని కొంచెం బలం పొంది మళ్ళీ వెళ్ళొచ్చు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని పిలవకుండా ఉండలేకపోయాడు అబ్రహాం చూసారు. వాళ్ళు ఎవరో తెలీదు, ఎరుగకయే వాళ్ళని తన ఇంటికి పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే చివరికి వాళ్ళు దేవదూతలు చూసారు. కాబట్టి దేవుడే తన ఇంటికి వచ్చాడని చివరికి ఆ విషయం అర్థమైంది అనమాట చూసారు. కాబట్టి అబ్రహాం డిడ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ చూసారు, ఏమి ఆశించి చేయలేదు అబ్రహాం. అతను తన బాధ్యతనే చేశాడు, చేస్తే అద్భుతంగా దేవుడు ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు చూసారు. సంతానం లేని అబ్రహాంకి ఆ మరో సంవత్సరం లోపే అతనికి సంతానం కలిగినట్లుగా, ఇస్సాకు పుట్టినట్లుగా చూస్తాడు. కాబట్టి అప్పటికే దాదాపు 24 ఇయర్స్ అతను వెయిట్ చేస్తా ఉన్నాడు. కానీ ఈ ఆతిథ్యం ఇవ్వటంతో అతని యొక్క అవసరత కూడా అద్భుతంగా తీర్చబడినట్లు చూస్తాం. కాబట్టి అబ్రహాంకు 100 సంవత్సరాలు అప్పుడు దేవుడు మరి కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించాడు. సరే, దానికి ఆతిథ్యం కూడా ఒక కారణంగా ఎంచబడతా ఉంది బైబిల్లో. కాబట్టి పిల్లరా, మనం కూడా అందుకనే ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి వాళ్ళు ఎవరైనా కావచ్చు కదా, మనం సాధారణంగా ఎవరికైనా దాన్ని పెట్టాలంటే ముందు మనకి తిరిగి ఏమొస్తుందో అని చూస్తాం కదా. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేసినప్పుడు దేవుడు మనకు అంతకంటే గొప్ప ప్రతిఫలం ఇస్తాడు చూసారు. కాబట్టి అబ్రహాం డిడ్ ఇట్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. వాళ్ళు ఏదో చేస్తారు ఇస్తారని అబ్రహాం చేయలేదు, కానీ తన ప్రేమతో అతడు చేశాడు. అప్పుడు అద్భుతమైన ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. అలాగే మరి మనం చూస్తాం రిబ్కా 24వ అధ్యాయం కదా, ఆదికాండ 24వ అధ్యాయంలో రిబ్కాను చూస్తాం. రిబ్కా ఏం చేసింది, మరి అక్కడ పరదేశి కదా, ఎవరు ఎలియాజర్. ఎలియాజర్ వస్తే ఆయన ఒంటలు తీసుకుని వస్తే ఆయనకి ఆయన ఒంటలు కూడా ఆమె నీళ్లు పోసింది. చూసారా, షీ కుడ్ డూ ఇట్, అంతే చేయగలరా కదా. ఆ టైంలో అక్కడ బావి దగ్గర ఉంది, ఆమె బావిలో నీళ్లు చేతుకోవటానికి వచ్చింది. అయితే మరి ఆ నీళ్లు అతనికి అవసరం కాబట్టి ఆ నీళ్లు తోడు పెట్టింది, ఆయనకి నీళ్లు దాపించింది. తర్వాత ఆయన అడగకుండానే ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ ఒంటిలన్నిటికీ నీళ్లు పోస్తే అద్భుతం చూసారా. కాబట్టి హీ వాజ్ ప్రేయింగ్, ఆ ఎలియాజర్ ముందు నుంచే ప్రార్థన చేస్తాడు, ఏమని ప్రభువా నా యొక్క యజమానుడు అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాక్కి మరి సరైన జోడు, సరైన భార్యగా ఉండడానికి యోగ్యురాలు ఎవరైతే ఉన్నదో ఆమెను నాకు చూపించయ్య, ఆమెను నాకు కనుపరచయ్య, ఆమెను నాకు తెలియజేయ ప్రభువా అని చెప్పి అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థనకు జవాబుగా ఆమె కనపడింది. కాబట్టి అతడు ఏదైతే షరతు పెట్టాడు దేవుని దగ్గర, నేను నీళ్లు అడుగుతానయ్యా, నేను నా ఒంటిలకు కూడా మరి నీళ్లు కావాలంటాను, ఎవరైతే ఇస్తారు చూసారు. అయితే ఆయన అడగకుండానే ఆ ఒంటిలకు కూడా నీళ్లు పోసారు చూసారు. ఒంటిలు ఆ జంతువులు కూడా ప్రేమించారు కాబట్టి మరి అంత మరి అది చాలా చాకరీతో కూడుకున్న విషయం. ఎందుకంటే ఆ ఒంటిలు మామూలు నీళ్లు తాగు కాబట్టి అన్ని ఒంటిలకు నీళ్లు ఇవ్వడం అంటే అది చాలా కష్టతరమైన విషయమే. ఆ దినాల్లో కిందకు వెళ్ళి ఆ నీళ్లు తోడుకొని మళ్ళీ పైకి రావటం అదంతా మరి చాలా ఆ ఇబ్బందికరమైన విషయమే తనకి. ఆ తన పని వేరు, తన యొక్క తను వచ్చిన పని వేరు, తను అక్కడ ఆమె చేస్తున్న పని వేరు. కాబట్టి స్ట్రేంజర్స్ మరి అపరిచితులు మరి పరదేశులు అటువంటి వారికి ఆమె శ్రద్ధ చూపించింది. ఆ దిస్ మేడ్ హర్ క్వాలిఫైడ్ టు బీ ద వైఫ్ ఆఫ్ ఐజాక్ చూసారా. కాబట్టి ఆ ఒక్కటే కారణమైంది ఏమిటనంటే ఆమె ఇస్సాకు భార్యగా ఉండడానికి యోగ్యురాలుగా ఎంచబడింది చూసారా. కాబట్టి పిల్లగా వాట్ ఎవర్ వి డూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరట మనం ఏది చేసినా దానికి ఆయనే మనకు ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి మనుషులు పీపుల్ మే నాట్ రిటర్న్ అస్ బ్యాక్, మనకు వాళ్ళు తిరిగి వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, వాళ్ళు తిరిగి మనకి రివార్డ్ ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే మనకి ప్రతిఫలం ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవుడు తప్పకుండా మనం ఆయన నామపేట చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తారని దేవుని వాక్యం చెప్తుంది. ఇదే హెబ్రిల్ రాసిన పత్రిక, ఇదే హెబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తాం కదా. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్ సార్. మనుషులు ఒకవేళ మర్చిపోవచ్చు, మనుషులు మనం మేలు చేస్తే వాళ్ళు నువ్వేం చేసేవాళ్ళు అనొచ్చు. ఒకవేళ కొంతమంది ఎంతో కృతజ్ఞత లేని వారిగా కూడా ఉంటారు, అందరు కృతజ్ఞత కలిగి ఉంటారనే కాదు. కాబట్టి మెనీ పీపుల్ మే రిజెక్టర్స్ అండ్ మనల్ని తృణీకరించవచ్చు, కానీ దేవుడు మాత్రం అది ఆయన మర్చిపోడు చూసారు. మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. ఆయన సరైన సమయంలో మరలా మనకు మేలు చేస్తారు. కాబట్టి మనం దేవుని పేరట ఇతరులకి అటువంటి ప్రేమను చూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు ఆ రెఫ్యూజీ డే కాబట్టి మనం ఈ విషయాలు గుర్తు చేసుకుంటా ఉన్నాం. మనం కూడా మన చుట్టుప్రక్కల ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే మరి పరదేశులుగా ప్రవాసులుగా లేకపోతే మరి తలదాచుకుంటూ ఉన్నారో, మరి అటువంటి వారి విషయంలో మనం కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. మరి వారికి మనం చేయగలిగిన సహాయం కదా పరామర్శ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టగలగటం, లేకపోతే నివాసం ఏదైనా ఏర్పాట్లు చేయటం, లేకపోతే కాబట్టి ఎలాగ మనం చేయగలిగిన సహాయం వాళ్ళకి మనం చేసినప్పుడు వన్ డే గాడ్ విల్ రివార్డ్ అస్ చూసారా. కాబట్టి దేవుని యొద్ద మనం గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాం. కాబట్టి ప్రేమ చూపించి నష్టపోయే వారు ఎవరు ఉండరు చూసారా. కాబట్టి ఆ తర్వాత గొప్ప ప్రతిఫలాన్ని ఖచ్చితంగా చూస్తామన్నమాట. మనం ఒక ఉదాహరణగా మన బైబిల్లో చూస్తాం కదా రూతు విషయం. రండి రూతు గ్రంథం, రెండో అధ్యాయం పదో వచనం నుండి చూస్తున్నాను, 2:10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముచ్చినట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా, బోయెజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునద్దకు వచ్చితివి, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఇక్కడ మనం చూస్తే రూతు యొక్క కథ మనందరికీ తెలుసు కదా. రూతు ఒక అన్యురాలు, మోయాబీరాలు, మోయాబు దేశస్తురాలు. అయితే ఆ మోయాబు దేశానికే మన నయోమి అలాగే ఆమె యొక్క భర్త, ఇద్దరు కుమారులు, వాళ్ళు కరువు సమయంలో, అంటే మరి యూదా దేశంలో కరువు వస్తుంది, కరువు కలుగుతా ఉందంట, ఆ టైంలో కరువు వచ్చింది కాబట్టి ఆ కరువును తప్పించుకోవాలని చెప్పి ఆహారం కోసం మరి ఆ కరువులో మరి ప్రాణాలతో కాపాడబడటం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళినట్లు చూస్తాం. కాబట్టి అంటే మరి నయోమి కానీ లేకపోతే ఆమె ఇంటి వాళ్ళు కానీ వాళ్ళు అంటే భౌతికంగా వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. మరి కరువును చూస్తూ వాళ్ళు తప్పించుకోవాలని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అది దేవుని చిత్తానికి కొంత వ్యతిరేకమైన విషయమే. అంటే మరి ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళడం లేకపోతే అంజుల ప్రాంతంలోకి వెళ్ళడం, మరి అంటే దేవుని వైపు చూడకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఏదో సొంత ప్రయత్నాలు చేయటం, అది కూడా దానివల్ల వాళ్ళు చాలా నష్టపోయినట్లుగా కూడా చూస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్త చనిపోయాడు, తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు, ఇంకా చివరికి మరి నయోమి అలాగే ఆమెకి ఇద్దరు కోడళ్ళు, మరి ఇద్దరు కుమారులకు అక్కడే పెళ్లి చేశారు, మరి కాబట్టి ఆ ఇద్దరు కోడళ్ళు మిగిలారు, మొత్తం 3 విధవరాళ్ళుగా మిగిలారు. అది చాలా దుఃఖకరమైన విషయం కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆమె తన కోడలకి ఏమని చెప్పింది ఇక. అయితే ఈ విషయంలో ఈ సందర్భంలో ఒక విషయం తెలిసింది ఏమంటే, యెహోవా మరలా తన ప్రజలను ఆయన దర్శించాడు, వాళ్ళకి మరలా ఆహారం దొరుకుతా ఉంది, రొట్టెలు అవన్నీ దొరుకుతా ఉన్నాయి. అసలు ఆ యొక్క బెత్లెహేముకు రొట్టెల గృహం అని పేరంట కాబట్టి మరలా అక్కడ దొరుకుతా ఉన్నాయని చెప్పి ఆమె తిరిగి తన దేశానికి వెళ్లాలని తీర్మానం చేసుకుంది. అయితే చూసారు ఆ సందర్భంలో మరి రూతు ఆమెకి తోడుగా నిలిచింది అనమాట. చూసారు ఆమె కోడలు రూతు, వాళ్ళ కోడలతో ఆమె చెప్పింది ఏమని, మీరు నన్ను విడిచి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోండి, మరలా ఏదైనా వేరే పెళ్లి చేసుకోవచ్చు, ఇంకా మీరు మరలా సుఖంగా సంతోషంగా జీవించవచ్చు అని చెప్పి వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తా ఉంది ఆమె. కానీ ఈ రూతు మాత్రం ఆమె సుఖం కోసం, ఆమె సౌఖ్యం కోసం ఆమె ఆలోచించింది. ఆమె బలహీన స్థితిలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ రూత్, ఆ యొక్క నయోమి గురించి ఆమె ఆలోచిస్తా ఉంది. చూసారా కాబట్టి ఆ ఓర్పా ఏమో ఈ మాటలకు లొంగి, ఈ మాటలకు లోబడి, ఎవరు నయోమి మాటలకు లోబడి ఆ ఓర్పా వెళ్ళిపోయింది. కానీ ఈ రూతు కోడలు మాత్రం ఆమెను హత్తుకొని ఉంది. చూసారా అందుకని ఆమె ఏం చెప్పింది చూసారా, 16:16, 16:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్లి చోటికే నువ్వు వచ్చదు, నీవు నివసించు చోటనే నేను నివసించదు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుదును, అక్కడనే పాతి పెట్టబడదును, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను, కనుక వారిద్దరు బెత్లెహేమునికి వచ్చే వరకు ప్రయాణం చేసరి. కాబట్టి పిల్లరా ఇక్కడ రూతు యొక్క తీర్మానం మనం చూస్తాం. చూసారా అద్భుతమైన తీర్మానం. ఒక వృద్ధురాలు, ఆమె దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు, బలము లేదు, ఎవరు లేరు ఆమెకి, అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న అనేక మరి నైవి విషయంలో ఆమె ఎంతో ప్రేమ చూపించింది. చూసారా, ఈమెను చూసుకోవటమే నా బాధ్యత అనుకుంది, నేను సుఖపడటం కాదు, నేనేదో పెళ్లి చేసుకోవటం లేకపోతే నేనేదో హాయిగా బ్రతకటం అది కాదు, నా యొక్క జీవితంలో ఈ పని చేయగలిగితే చాలనుకుంది. చూసారా, కాబట్టి ఈ వృద్ధురాలికి తోడుగా ఈ వృద్ధాప్యంలో మరణించే వరకు ఆమెతో ఉండి ఆమెను మరి పోషించగలిగితే, లేక ఆమెను సంరక్షించగలిగితే, ఆమెకు సహాయం చేయగలిగితే అదే చాలనుకుంది. చూసారు, షీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్. చూసారు, ఆమె తన హక్కులను త్యాగం చేసి తన జీవితాన్ని మరి పడంగబెట్టి ఆ యొక్క మరి నయోమితో కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది. నయోమి ఇప్పుడు ఆ మనసు ఎటు వెళ్లాలని ఉంది, బెత్లెహేమ్ లేక మరి ఇస్రాయల్ దేశం వెళ్ళిపోవాలని ఉంటే తన దేశాన్ని విడిచి ఆమెతో పాటు వెళ్తానికి తీర్మానం చేసుకుంది. చూసారు, కాబట్టి ఆమెతో వెళితే ఆమెకి ఏమి దొరకదని తెలుసు, ఆమెకి ఆమెతో వెళితే అన్ని కష్టాలే పడాల్సి వస్తుందని తెలుసు. కాబట్టి విధవరాళ్ళుగా అందరూ చిన్న చూపు చూస్తారని, లేకపోతే వాళ్ళు ఉండటానికి తినటానికి అసలు ఏమీ భరోసా లేదని అన్ని తెలుసు ఆమెకి. కాబట్టి వెళితే ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఏమీ దొరకని పరిస్థితి. కాబట్టి అయినప్పటికీ ఆమె తన అత్తని విడిచిపెట్టడానికి ఇష్టపడదు. చూసారు, తన యవ్వన జీవితాన్ని ఆమె ఒక వృద్ధురాలు కొరకై ఆమె సమర్పించుకోవడానికి ఇష్టపడింది. చూసారు, ఎంత గొప్ప త్యాగం. కాబట్టి పిల్లర ఒక అన్యురాలయండి రూతు మనకు మాదిరిగా ఉందన్నమాట. చూసారా, ఆమెకి మరి నయమి ద్వారానే యెహోవా దేవుడు పరిచయం అయ్యాడు. అయితే ఆమె మరి ఆ యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను ఆమె జీవితంలో కలిగి ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ బలహీనరాలకు సహాయం చేయడానికి తన జీవితాన్ని ఆమె సమర్పించుకుంటా ఉంటే దేవుడు ఆమెకు మరలా తిరిగి ఎంత అద్భుతమైన ప్రతిఫలం ఇచ్చాడో మనం చూస్తాం. చూసారు, కాబట్టి పిల్లరా, దేవుని పేరట మనం బలహీనులకు చేసే సహాయం ఎప్పటికీ వ్యర్థం కాదు, ఎప్పటికీ వ్యర్థం కాదు. కాబట్టి రూత్ కూడా అలాగా ఒక బలహీనురాలకు, వృద్ధురాలకి సహాయం చేయడానికి ఆమె తీర్మానం చేసుకుంది. చేసుకుంటే ఆమెకి ఇప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చూసారు, అందుకని నీరు పోసే వారికి నీరు పోయబడుతుందని దేవుని వాక్యం చెప్తాను కదా. కాబట్టి అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది కదా, కీర్తనలు 18లో మనం చూద్దాం, దయగల వారిపై దయ చూపిస్తాడు కదా. మనం అది పాట పాడతాం కదా, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నణచును, గర్విష్ఠుల యొక్క గర్వము నణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా. కాబట్టి మన దేవుడు ఎవరైతే దయ చూపిస్తారో వాళ్ళ పట్ల ఆయన దయ చూపిస్తారు. సరే, అందుకని ఇక్కడ రూతు ఆమె తన యొక్క అత్త లేకపోతే వృద్ధురాలు బలహీనురాలు నయమి పట్ల దయ చూపించింది. అందుకనే ఆమె యవ్వన వైధవ్యంలో లేకపోతే ఆ బలహీన దశలో ఆమె పట్ల బోయోజు దయ చూపించేలాగా దేవుడు చేస్తారు. చూసారు, కాబట్టి మనం చేసే మేలు ఎక్కడికి పోదన్నమాట. చూసారు, అందుకని దేవుని వాక్యంలో మనం చదువుతాం కదా, మనం అలియక మేలు చేసి తిమేని, తగిన కాలమందు పంట కోతుంది. చూసారా, రైట్ టైం, దేవుడు సరైన సమయంలో మొర్దెకాయ్ ఆ యొక్క రాజుకు మేలు చేశాడంట. ఏమిటి, ఆయన ప్రాణాన్ని బ్రతికించాడు. ఎవరు, అహష్వరోష్ కదా, అహష్వరోష్ ప్రాణాన్ని బ్రతికించాడు. అంటే ఎవరు కుట్ర చేస్తే ఆ కుట్రను తెలియజేశాడు. కాబట్టి రాజు తప్పించబడ్డాడు, వాళ్ళు చంపకుండా తప్పించుకున్నాడు. కాబట్టి ఆ మేలుకు రాజు తిరిగి ఏమి చేయలేదట. అది ఊరికనే ఆ యొక్క రాజ గ్రంథంలో రాయబడింది, అంతే, ఆ దినచర్య గ్రంథంలో రాయబడింది. కానీ రాజుగారు తిరిగి ఆయనకి ఆ హడావుడిలో ఆయన మరి మొరదకాయని మర్చిపోయాడు కదా. అయితే సరైన సమయంలో ఆయన దేవుడు ఆ యొక్క మేలు గుర్తు చేయించి ఆయనకి మరి ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఎప్పుడు మొరదకాయని చంపాలని ఉరిదీయాలని ఆ యొక్క హామాను పన్నాగం పని వస్తే అప్పుడే ఆయనకి సరైన సమయంలో మేలుకి ప్రతిఫలం వచ్చేలా దేవుడు చేశారు. కాబట్టి మనం చేసిన వాటికి వెంటనే ప్రతిఫలం రాకపోతే మనం ఏమి చింతించాల్సిన అవసరం, వడ్డీతో సహా తిరిగి దేవుడు ఇప్పిస్తాడు. రైట్ టైం యోసేపు మేలు చేశాడు ఆ యొక్క పానదాయకుల అధిపతికి, అతడు మర్చిపోయాడు, 2 సంవత్సరాలు మర్చిపోయాడు, కానీ అది మంచిదైంది. దేవుడే ఒక్కోసారి మనుషులు మర్చిపోయేలా చేస్తాడు చూసారు. కాబట్టి మనుషులు మన మేలుకు ప్రతిగా మనకి కీడు చేసేలాగా కూడా దేవుడు ఒక్కోసారి అనుమతిస్తాడు, కానీ ఆ మేలు ఎక్కడికి పోదు, అది ఒక రోజున మరలా తిరిగి వస్తుంది. కాబట్టి పిల్లరా, మనం కూడా దేవుని నామం పేరట మనం బలహీనులకు పరదేశులకు అవసరతలో ఉన్న వారికి మనం మేలు చేయాలి చూసారా. వృద్ధాప్యంలో ఉన్న వారికి కదా ఇక్కడ రూతు మనకు ఒక ఆదర్శంగా ఉంది. వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు రూతు మేలు చేసింది చూసారా. దేవుడు ఆమెకు మరలా బోయజ్ ద్వారా మేలు చేశాడు చూసారా. ఆయన ఎంతో ఈమె చేసిన మేలును అవన్నీ తెలుసుకొని ఓ ఈ అన్యురాలు సామాన్యురాలు కాదని చెప్పి మరి ఆమెను ఎంతో పరామర్శించి ఆమెకు మంచిగా పొలంలో పనిప్పించి తర్వాత పరిగేరుకోవడానికి అలాగే ఆమెకు మంచి ఆహారం ఆమెకు సెక్యూరిటీ ఆమెకి ఏమి కీడు జరగకుండా భద్రత వీటన్నిటిని ఆయన చూసినట్లు చూస్తాం. ఆ తర్వాత బోయజే ఆమెకు భర్తగా చూసారా దేవుడు మార్చినట్లుగా చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏ యొక్క పొలంలో ఆమె పరిగేరుకోవటానికి వెళ్ళింది అంటే ఆళ్ళు మిగిలిచ్చింది, ఒక రకంగా చెప్పాలంటే ఎంగులు అంటారు కదా. కాబట్టి అంటే అలా కాదు కానీ వాళ్ళు వదిలేసినటువంటి అరకొర ఆ యొక్క గింజలు ఏరుకొని వెళ్లిన ఆమె అదే పొలానికి యజమానురాలు, అదే ఆస్తిక హక్కుదారురాలు దేవుడు మార్చుతాం చూసారా. కాబట్టి పిల్లరా, ఎప్పుడు అలా అటువంటి స్థానంలోనే ఉంటాం, దేవుడు హెచ్చిస్తాడు చూసారు, దేవుడు హెచ్చిస్తాడు. అందుకని దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన పెంట కుప్ప మీద నుండి బీదలను ప్రకెత్తాడు. ఎందుకంటే ప్రధానులు తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చొని పెట్టాను. కాబట్టి ఆర్ గాడ్ విల్ లిఫ్ట్ హై చూసారా నీతిమంతులను యథార్థవంతులను పరిశుద్ధంగా ఉండేవారిని తన ఆజ్ఞలను అనుసరించి మరి భయంతో వణుకుతో నడుచుకునే వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు చూసారు. వారిని ఎప్పుడు ఒకే స్థానంలో ఆయన ఉంచాడు. కాబట్టి ఈ పరదేశ అనే రూతు ఇప్పుడు బోయజుకు భారీగా, అంతేకాదు అద్భుతమైన విషయం మనకు తెలుసు కదా, రూతు యేసు ప్రభు వంశావళిలో కూడా చేర్చబడి, కాబట్టి యేసు ప్రభు తల్లిగా అంటే మరి ఆ యొక్క వంశావళిలో ఆమె కూడా ఒక మరి కీలకమైన వ్యక్తిగా ఆమె మార్చబడింది. కాబట్టి పిల్లలు దేవుని వాక్యంలో మనం చూస్తా వచ్చాము ఇంతవరకు, మన దేవుడు ఆయన పరదేశులను పట్టించుకునేవాడు, లేకపోతే బలహీనులు మరి వారి పక్షాన ఆయన పనిచేసే దేవుడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం కూడా అటువంటి మనస్సును కలుగుందాం. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఇదని భావిద్దాం. మన చుట్టుపక్కల ఎవరైతే పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్, కాబట్టి వాళ్ళు పరదేశులు కావచ్చు, వాళ్ళు వేరే భాష వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. ఇది నాన్న ఎంతో మంది మరి విజయవాడ చెన్నై లేకపోతే ఇలాగ అనేక మంది నగరాలు, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని నగరాలు ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉంటా ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు పరదేశులు వస్తా ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని మనం పట్టించుకొని అటువంటి వారికి క్రీస్తు ప్రేమను మనం తెలియజేసినప్పుడు తప్పకుండా మరి అది దేవుని ప్రేమ అనమాట. దేవుడు చేసే పని, దేవుని చేతులుగా, దేవుని కాళ్ళుగా, లేక దేవుని యొక్క మరి వ్యక్తులుగా, దేవుని ప్రతినిధులుగా మనం పనిచేయగలుగుతాం. అటు అలా చేసినప్పుడు, మేలు చేసినప్పుడు దేవుడు మన పట్ల ఆయన కార్యం చేసేవాడుగా మనం చూస్తాము. రూతు అలా చేసింది తన అత్తకు, రూతుకు దేవుడు మేలు చేశాడు. కాబట్టి మనం కూడా ఈరోజు మేలు పొందిన వ్యక్తులు, మనం దేవుడి ప్రేమను పొందాం, ఈ ప్రేమను మనం కూడా ఇతరులకి చూపిద్దాం, అనేక మందికి ప్రభువును పరిచయం చేద్దాం, ప్రభు రాజ్య కొరకు మనం సిద్ధంగా ఉన్న అనేకులను సిద్ధపడతాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.